गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तम् वंदे गुरु परंपरा। आनंदैकर सप्रसार विलसन् मंदस्मितास्यं कृपापारीणं निजभक्तमानस नवाम्भोजात भानूदयम्। कालज्ञान विदग्रणीं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाद्वयम्। शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्याति हरे देवी नारायणी नमोस्तुते। सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन् मुक्ति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। ज्ञानप्रसूनांब समेत श्री कालहस्तीश्वर स्वामीवारी दिव्य चरणारविंदमुलकु श्री रेणुकम्म तल्लि ముత్యాలమ్మ వారి దివ్య చరణారవిందములకు ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్నటువంటి సర్వదేవతలకు శిరసా ప్రణమిల్లుతూ ఇంత కార్యక్రమాన్ని మనకి ప్రసాదించినటువంటి పరమ పూజ్యపాద శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ గురు పరంపరలో మూలమైనటువంటి శ్రీ మలయాళ యతీంద్రుల వారి దివ్య చరణ కమలములకు పరమ పూజ్యపాద శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు అలాగే ఆశ్రమంలో స్వామివారి సన్నిధిలో ఎన్నో సేవల్ని చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ సర్వాత్మానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ సత్సంగ కార్యక్రమానికి ఈ 7 రోజులుగా అందరి ఈ సత్సంగానికి వచ్చి శ్రవణాసక్తతో శ్రవణం చేస్తున్నటువంటి భక్తులందరిలో ప్రకాశిస్తున్న సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి పరమాత్మకి శిరసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. శ్రీ సద్గురుదేవుల అనుగ్రహంతో మనం మన గురువులు మనకి ప్రసాదించిన ఇక్కడ ఈ సప్తాహిక సత్సంగ కార్యక్రమం, మన ఈ రైలు ఆఖరి రోజుకి చేరుకున్నాం మనందరం. సప్తాహం అనే దానికి చాలా విశేషమైనటువంటి మనుగడ ఉన్నది. మనం ముందుకు వెళితే భాగవత సప్తాహం అప్పుడు మొదలైంది. సుఖమహర్షి వారి దగ్గర పరీక్ష నరేంద్రులు విన్నటువంటిది భాగవత సప్తాహం. 7 రోజుల సమయాన్ని భాగవతాన్ని శ్రవణం చేసి వారు జీవన్ముక్త స్థితిని పొందగలిగారు. ఎందుకంటే వారు మాట్లాడుతూ, రామకృష్ణానంద స్వామి వారు మాట్లాడుతూ భాగవతం గురించి, భాగవతం 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 అంటే మనం బాగుపడిపోతామని ఎంత తేలిగ్గా ఉందండి. భాగవతం భాగవతం అని స్మరించుకుంటేనే మనం బాగుపడిపోతామంట. ఎంత గొప్ప సూచనని మనకు అందించారు. ఇంకొకటి కూడా వారు సూచించారు, ఎవరైనా ఈ వారం రోజుల్లో వెళ్ళిపోవలసిన వాళ్ళమే. అంటే కొంచెం ప్రాణం అంటే భయం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఈ వారం రోజుల్లో పోవాల్సిందే. అంటే ఎలా ఉంటుందండి, మన ప్రతి వారం రోజులే అనుకుంటా అన్నట్టుగా ఉంటుంది. కానీ దానిలో కూడా విశేషాంగాన్ని మనకి ప్రాపంచిక పరంగా ఉన్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు వారమే ఉన్నది. మనం కిందసారి బుధవారం మొదలుపెట్టుకున్నాం, మంగళవారం ఇప్పటికే వారం అయింది. మళ్ళా రేపు వస్తే మళ్ళీ ఇంకో వారానికి అంటే దీనికి ప్లస్ చేసుకోవాలి. అంటే ఏదో ఒక వారం రోజుల్లో, అంటే ఏదో ఒక వారమున అది ఆదివారం మొదలుకొని సోమవారం వరకు ఏదో ఒక వారమున ప్రతి వాళ్ళము పుట్టాము, ప్రతి వాళ్ళము పోవడానికి కూడా ఏదో ఒక వారం రాసి పెట్టింది మనకి. వారం కాకుండా అంటే ఈ సంఖ్య మనం కాలాన్ని లెక్క వేసుకోవడంలో ఆ కాలాన్ని మించి ఇంకొకటి లేదు. అందుకని ఈ మహానుభావులు కనుక మనకి అడుగడుక్కి రే పోదావురా, ఆ పోయేదేదో ఉన్నప్పుడే నీ జీవితం గురించి నువ్వు గుర్తిస్తే ఇంకా మళ్ళా పోయినా మళ్ళా తిరిగి వచ్చేది లేదురా, పోయేది నువ్వు కాదు వచ్చేది నీవు కాదురా, జడంతో కూడినటువంటిగో ఈ దేహానికి జరుగుతోంది రాకడం పోకడలు, కానీ నీవు అనేటువంటి అసలు ఆత్మ ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంది. అది ఎంత దివ్యంగా ఉందండి. మనం అనుకుంటాము మన జీవితంలో మనం లెక్కేసుకునే కట్టుకున్న ఇల్లు శాశ్వతంగా ఉండాలి అనుకుంటాం. ఉంటుందా? ముందో వెనుకో చెప్పలేం కదా. సరే మనం సంపాదించుకున్నది శాశ్వతంగా ఉండాలి అనుకుంటాం. ప్రతి వాడి ఇప్పుడు పడే బాధ దానిలోనే వస్తుంది. సంపాదించేటప్పుడు మాత్రం మనం 10 రూపాయలు కలిగి ఉంటే అది 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అయిపోతుంటే వీడి మొహం చూడాలి ఎంత ఆనందంగా ఉంటుంది. మరి వచ్చేది ఎలా వచ్చిందో, లేకపోయేది కూడా అలాగే దారి పట్టింది అనుకోండి, అప్పుడు ఏమైపోతాడు వీడు? ఎండలో వాడిపోయిన తోటకూర కాడల్లే ముఖం వెళ్ళిపోతుంది. ఏది పోయింది పోయింది పోయింది, ఏది వచ్చిందో అది పోయింది. నువ్వెడూ దానికి మనము 10 పైసలు ఉన్నప్పుడు 10 రూపాయలు ఉన్నప్పుడు కూడా బాగానే ఉన్నామండి. పూర్వం మనకి ఇంత ఎప్పుడున్నదండి మన పూర్వ రోజుల్లో. ఇప్పుడు ఖర్చులు పెరిగాయని మా గురుదేవులు అంటుండేవారు. పొలానికి మందు బస్తా అండి చాలా ఖరీదు పెరిగిపోయిందండి, 35 రూపాయలు అయిపోయింది ఆ రోజుల్లో, 35 రూపాయలు అయిపోయింది. మా స్వామి అన్నారు గురుదేవుడు, మనకి పొలం ఉందిలేండి. అందుకని స్వామివారు అన్నారు, పొలంలో ఏది పండినటువంటి బట్టల బస్తా నువ్వు ఎంత అమ్ముతున్నావు, నువ్వు ఇది ఎంత ఉందో అది కూడా దగ్గర దగ్గర అంత ఉంది, నువ్వు కూడా రేటు పెంచావా లేదా అమ్మేటప్పుడు? నీ ధాన్యం రేటు నువ్వు పెంచావేమో, అక్కడ మందు బస్తా కూడా పెరిగింది, దీనికోసం అంత ఆలోచించడం ఎందుకు? ప్రపంచమంతా ఇదే రీతిలో వెళ్తుంది తప్ప దాని దారి తప్పి ఎప్పుడూ వెళ్ళదు. మనం అనుకుంటున్నాం ఎంత ఖరీదులు పెరిగిపోయినాయండి అని అనుకుంటున్నాం, కానీ మనకు వచ్చేవి కూడా ఎలా వచ్చినాయి ఎలా వస్తున్నాయని మనం అనుకోవటంలే. అందుకని ఈ ధనధాన్య భోగ భాగ్యాలు వీటిలో పడివి శాశ్వతంగా ఉండాలి అంటే శాశ్వతత్వము వాటికి అసలు లేనే లేదు. మళ్ళీ ఇంకోటి కూడా తీసుకువెళ్ళి అవి దేవుళ్ళకు కూడా పెట్టారు కదా, లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు చాలా వరకు నుంచునుంటుంది కదా, కొన్ని కొన్ని గుళ్ళల్లో శ్రీనివాసుడు నుంచునుంటే లక్ష్మీ అమ్మవారు కూడా నుంచునే ఉండడం చాలా గుళ్ళల్లో చూస్తుంటాం. ఓ చోటికి ఇలాగే సత్సంగాలకు వెళ్తూ ఉంటూ ఉంటే ఆ గుళ్ళో అమ్మవారు నుంచుని వెంకటేశ్వర స్వామి నుంచున్నారు ఒక గుళ్ళో, పక్కన అమ్మవారు కూడా ఉంది, ఆ అమ్మవారు కూడా నుంచునే ఉన్నారు. నమస్కారం పెట్టుకున్నాము, సత్సంగం పూర్తి అయిపోయింది, సంకీర్తన కూడా పూర్తి అయిపోయింది, మేము బయలుదేరి వెళ్ళిపోయాం. మళ్ళీ పిలిచారు వాళ్ళు, మళ్ళీ ఇంకోసారి పిలిచారు. పిలిచేసరికి వెళ్తే వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అమ్మ అమ్మ వచ్చింది వచ్చినట్టుగా పోతోంది, దేని గుడికి, గుడికి డబ్బులు వచ్చినాయి వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాయమ్మా, అందుకని అమ్మవారు నుంచుంటే అలా జరుగుతుందంట, అందుకని కూర్చోబెట్టినటువంటి లక్ష్మీదేవిని ప్రతిష్ట చేశాము అన్నారు. అంటే నేనన్నాను, అమ్మ రావాలంటే నుంచునే రావాలి కదమ్మా, అమ్మ ఇక్కడ కూర్చుంటే ఉండిపోతే మనకెలా గడుస్తుందమ్మా, అమ్మ వచ్చేది కాదు వెళ్ళేది కాదమ్మా, ఇందులో పెట్టుకునేది అమ్మ. లక్ష్యాన్ని సరిగ్గా మనం గనక కాపాడుకుంటే, మన గురువులు మనకి ప్రసాదించినటువంటి లక్ష్యమునందు మన మనసు ఏకాగ్రత కలిగి ఉంటే అదే వరంగా వరలక్ష్మి అయింది మనకి. అదే వరం అంటే శ్రేష్టమని ఉంది, వరం అంటే ఏది ప్రసాదము అని కూడా అర్థం ఉంది. అందుకని ఈ లక్ష్యం మన గురువులు మనకి ప్రసాదించినటువంటి లక్ష్యార్థమునందు మన మనస్సు నిలకడగా నిలపగలిగితే ఇహానికి పరానికి కూడా భగవంతుడు మనకి లోటు చేయడు. మా గురుదేవులు అదే చెప్తుండేవి, నువ్వు నారాయణమూర్తిని ఆశ్రయించు, నారాయణమూర్తిని ఆశ్రయిస్తే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, నారాయణుని లోనే ఉంటుంది. వారిద్దరూ అనుకుంటారు, దేవి నువ్వు యుహానికి చూసుకో నేను పరానికి చూసుకుంటాను అని వాళ్ళిద్దరు కూడా సవరించుకుంటూ ఉంటారు. అందుకని లక్ష్మీ లేనటువంటి నారాయణమూర్తి ఎక్కడ వాడు, నారాయణమూర్తి లేని లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ ఉంటుంది, ఇద్దరిని విడదీయడానికి వీలు లేనంత. అందుకని అటువంటి నుంచి వచ్చినటువంటి మనము ఇప్పుడు ఈ వారం రోజులు ఇలా ఎన్ని వారాలు గడిచిపోతున్నాయో మనకి, ఎన్నెన్ని కార్యక్రమాల్లో మొదలు పెట్టే వాళ్ళము మనమే, తిరిగి మళ్ళా మంగళాశాసనం కొబ్బరికాయ కొట్టి తిరిగి మళ్ళా మంగళాశాసనం పాడేవాళ్ళం కూడా మనమే. అందుకని మొదలు పెట్టినది ఎప్పుడు ఇంకా మళ్ళా ఆపకుండా ఉండదు. కానీ మన జీవితంలో గురుపాదాన్ని ఆశ్రయించిన తర్వాత మనలో ఉన్న గురుదేవుల యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడైతే మొదలవుతోందో ఉన్న విషయాన్ని, గురుదేవుల సర్వవ్యాపకులు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తున్నామో అది మళ్ళా తిరిగి ఎప్పటికీ లేకుండా లేదు, ఉన్నది అదే, దానికి మాత్రం రాకడా పోకడా లేదు. ఈ జీవితానికి దేహానికి మాత్రమే రాకడా పోకడా ఉన్నది. అలాగే సప్తాహానికి ఈ 7కి మనం చాలా చాలా ఉన్నాయి, జ్ఞాన భూమికలు ఉన్నాయి అజ్ఞాన భూమికలు ఉన్నాయి. సరే అవి అలా ఉండగా యోగాభ్యాసం ద్వారా వచ్చినటువంటి మనకి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం అనేటువంటివి ఇవి ఏడు కూడా బయట నుంచి వస్తున్నాయా లోపల నుంచి వస్తున్నాయా? మనమే కలిగి ఉన్నాం. ఎక్కడెక్కడ మన మనస్సు యోగం ద్వారా నిలబెడుతుంటామో నిలబడినప్పుడు గురువుల అనుగ్రహం అండి అది కూడా. అందుకని మూలాధారంలో ప్రకాశించేది ఎవరు? మొన్నే వెళ్ళాడు కదా వినాయక చవితి వినాయకుడు. వినాయకుడు మూలాధారం నందు ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఎటువంటి విగ్రహము లేకుండా మన సాధనని ముందకి, ఏది ఉన్న స్థానం నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి మనని తీసుకెళ్ళడం కోసము అక్కడ ఎటువంటి మన సాధనలో ఎటువంటి విగ్రహము రానివ్వకుండా ఆయన ప్రకాశిస్తున్నాడు అక్కడ. ఇది మూలాధారం. తర్వాత స్వాధిష్ఠానం, మూలమైనటువంటి మూలాధారంలో విఘ్నేశ్వరుడు ఉంటే మెల్లమెల్లగా ఎక్కడ మన వెన్నెముకు. అందుకనే మంచి వయసులో ఉన్నప్పుడు చేయగలిగి ఉన్నప్పుడు మన పెద్దలు నేర్పించింది ఏంటంటే నిటారుగా కూర్చోవటం అనేటువంటిది మనకి నేర్పించారు. ఒకటి కూర్చోగలిగిన అన్నాళ్ళు కింద మనం చక్కగా సుఖాసనం వేసుకోవచ్చు, లేకపోతే వజ్రాసనం వేసుకోవచ్చు. మనం వేసుకోవాల్సినటువంటి ఆసనం ఏది, అన్ని ఇంద్రియాలు బాహ్యమైనటువంటి కర్మేంద్రియాలు మనకి లొంగి ఉన్నప్పుడు మనం ఒక చక్కగా ఏది చక్కగా మనం ఆసనం వేసుకుని తిరిగి మళ్ళా మనం నిటారుగా కూర్చుంటే మన వెన్నెముక వంగకూడదు ఎక్కడ కూడా. వెన్నెముక వంగకుండా గనక స్థిరంగా మనం ఇలా ఉంటే అప్పుడు దాని ద్వారా మనకి సన్నని సుషుమ్నా నాడి అనేటువంటిది ఆ వెన్నెముకకి, వెన్నెముకతో పాటుగా సహస్రారం వరకు ఏది. దాన్ని దేనితో పోల్చారంటే పాముతో పోల్చారు. ఎవరి దృష్టి అయితే విషయ వాసనల ఎందు ఉంటుందో, ఎవరి దృష్టి అయితే విషయ వాసన కనిపించగానే ఏది ఏది కనిపించినా ప్రపంచంలో విషయాదుల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి దృష్టికి అది అధోముఖంగా ఉంటుంది. ఏది ఈ వెన్నెముకను అంటిపెట్టుకున్నటువంటి ఏ పామైతే ఉందో సత్వమైతే ఉన్నదో అది అధోముఖంగా ఉంటుంది. ఎవరైతే గురువుల ద్వారా సాధనని పెంపొందింపజేసుకుంటూ మనని మనం ఉద్ధరించుకుంటూ ఉంటామో అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం అనేటువంటి ఈ ఏడో స్థితికి వెళ్ళేసరికి అక్కడ ఏది పాము అధోముఖంగా ఉన్నదల్లా ఊర్ధ్వముఖానికి అది ప్రసరించడం జరుగుతుంది. అప్పుడు మన దృష్టి ఎప్పుడు ఊర్ధ్వముఖం అంటే ఉన్నతమైనటువంటి ఆశయాల్ని కలిగి ఉంటాం, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో కలిగి ఉంటాం మనం. అలా కలిగి ఉన్నప్పుడు అక్కడ ఎవరు ప్రకాశిస్తున్నారు? అక్కడ గురుదేవుని యొక్క దివ్య చరణ అరవిందం. సహస్రారం ఎవరికి గుర్తు అంటే నీ గురుదేవులు అక్కడ ప్రకాశిస్తూ ఉంటారు అని. కానీ యోగంలో ఎప్పుడైతే మన దృష్టి ఊర్ధ్వముఖానికి వెళుతూ ఉంటే, ఎందుకంటే స్వాధిష్టానం మణిపూరకం అంటే నాభి అందు ఉన్నటువంటిది, అలాగే నాభికిను మన మూల భాగానికి ఉన్నటువంటిది మూలాధారానికి మధ్యలో స్వాధిష్టానం అనేటువంటి చక్రం ఉంది. దాని తర్వాత హృదయం దగ్గరికి వెళ్ళేసరికి అనాహతం అనేటువంటి చక్రం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఉత్తనే చెప్పుకెళ్ళేటువంటివి మాత్రం కాదండి. ఎందుకంటే నేను అందరితో చెప్పుకుంటున్నాను, మన అమ్మవారి నామాల్లో కూడా లలిత సహస్ర నామాల్లో అనాహతార్థ నిలయాయ నమః ఉంది. ఆ ఎంతమందితో ఎవరికైతే హార్ట్ జంప్ ఉంటుందో, ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పుకున్నాం మనం, అనాహతమనే చక్రము హృదయం దగ్గర ఉంది. వారికి ఈ అనాహతార్థ నిలయ అనేటువంటి మంత్రాన్ని వారికి ఇచ్చి దానిని సంపుటీకరణ చేయాలి. శ్రీమాతా శ్రీ మహారాజీ శ్రీమత్ సింహాసనేశ్వరి అనాహతార్థ నిలయ శ్యామ భావధనద్వయ లంశోశ్వల అలాగా మనకి ఆ రెండింటిని సంపుటీకరణ చేసి గనక ఉపాసన చేస్తే ఆ వ్యాధి ఆ బాధ నుంచి తగ్గిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకి నమ్మకం ఉండాలి. కానీ మనము డాక్టర్లే అని అక్కడ పెడుతున్నాం, కానీ డాక్టర్ల వల్ల కూడా కాని పని ఇలా మనం ఆశ్రయించడంతో భగవద్ విచారణతో మనం ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందగలం. అందుకని సహస్రాలలో ప్రకాశించేటువంటి గురుదేవుల్ని మనం అందుకోగలుగుతున్నాము. అంటే వారినే మన మనస్సులో నిలుపుకోగలుగుతున్నాం. అటువంటి గురుతత్వము మనకి మహాత్ముల ద్వారా మనకి ప్రసరింపచేస్తున్నారు. యోగ చిత్త వృత్తి నిరోధక. చాలా మందికి యోగం అంటే ఏంటంటే ఎక్సర్సైజ్ ని యోగా అంటున్నారు ఈ రోజుల్లో. అంటే చేసేది ఎక్సర్సైజ్ అయినా దాని మీదుగా నువ్వు ఏది ఈ ప్రాణాయామ ప్రత్యాహారాలను కూడా చేసినట్లయితేనే అది యోగంగా భాషిస్తోంది. కానీ నువ్వు చేతులు కాళ్ళు కదిపి కదుపుదు నేను దాన్ని యోగా అంటానంటే ఎట్లా కుదురుతుంది అది? నిన్ను నువ్వు మోసగించుకున్నట్టుగా. ఎందుకంటే దానికి అనుష్ఠాన బలం ఉండాలి మన దగ్గర. ఏది ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా రోజు మాట్లాడుకుంటున్నామే ప్రాణాయామ ప్రత్యాహారాలు, ఏది యమ నియమ వీటన్ని చేత ధ్యానం అనేటువంటి అనుష్ఠానం చేత మన జీవితాన్ని నడుపుకుంటేనే మనం ఊరదానికి ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. అందుకనే గురువులు ఏ విధంగా గురుగీత మనకి చెప్పబడింది అంటే నగురోరధికం 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 నగురోరధికం. గురువు అంటే కనిపించినంత మాత్రం చేత, మనకి దర్శనమిచ్చినంత మాత్రం చేత వారు మనలాంటి వారు కారు. కనిపించడానికి మా గురుదేవులు చెప్తుండేవారు, దేవుడికి కూడా ఒక తిప్పలు వచ్చిందంట, ఆయన గనక మనకి కనిపించకుండా ఉంటే ఇన్ని కనిపిస్తూ ఉంటే కనిపించని దేవుడి కోసం ఎందుకు తాపత్రయపడడం అంటాడట మానవు. ఒకవేళ అనుగ్రహించి గనక రూపాన్ని ధరించి వస్తే మళ్ళాగా రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కు కన్ను అన్ని ఇలాగే ఉన్నాయి కదా, తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు, ఆయన వచ్చారు వెళ్ళారు కూర్చున్నారు ఇదే భాషణ తప్ప వారు ఏం చెప్పారు ఏ విధంగా మనకు అందించారు ఆ మన సాధన వారు చెప్పేటువంటి మార్గంలో ఎంతవరకు మనం అందుకోగలుగుతున్నాము అది అండర్లైన్ చేసుకోవాలి. మనం ఎంతవరకు మన గురుదేవులు చెప్పినటువంటి బోధని వారి ముఖస్థగా వచ్చినటువంటి ఆ ఏది పరమమైనటువంటి పరతత్వాన్ని ఎంతవరకు అందుకోగలుగుతున్నాం? తోటి మానవుల్లో ఉన్నటువంటి పరమాత్మ వస్తువును మనం దర్శిస్తున్నామా లేదా? ఇలా వస్తే ఇంకా కొంతమంది ఉన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ నాకు పరమాత్మగానే కనిపిస్తారండి, బయట వాళ్ళు కాదు మా ఇంట్లో వాళ్ళు. అది తత్వం కాదు కదా, అది నీ మమకారం అవుతుంది అక్కడ, అది నీకు మమకారం అవుతుంది అక్కడ. మన ఎప్పుడుంది అక్కడ? మన అంటే అంత అంత అనంతంగా అంతమందే, మనది కాదేది. అందుకని ఒక ఇల్లు పట్టుకునేది ధర్మం, సంసార ధర్మం ఇది. వీరిని కూడా నువ్వు ప్రేమించాలి చూడాలి. కానీ నీకు కొంతమంది ఉంటుంటారు దానాలు ఇవ్వాలి అంటే మన వాళ్ళు ఎవరు ఉంటారా అని మన వాళ్ళే అనుకున్న వాళ్ళు పిలిచిస్తుంటారు, నీకు నువ్వే మోసం చేసుకోవడం. ఏది మన వాళ్ళకి అనుకునే వాళ్ళకి నేను ఇప్పుడు దానం ఇస్తే రేపు మనకి పనికి వస్తాడు అది కూడా ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు అనుకున్నా మొన్న చూశారు మన వాళ్ళు అనుకునే వాళ్ళని పిలిచి మనం దానం ఇస్తే ఏదో మనం ఇవ్వాల్సింది ఇస్తే పెడితే రేపు మళ్ళీ పిలిస్తే పలుకుతాడు మనకి కావలసినప్పుడు మన పనికి చేసి పెడతాడు అంటే అది దానం కాదది. దానిలో నేను బాగా మురిగిపోయింది అక్కడ, నేను నాది అనేటువంటి అహంకార మమకారాలు అందులో బాగా కూరుకునిపోయి. అందులో గురువు అంటే ఎవరు ఎవరి వారు కాకుండా ఉన్నారు కొంతమంది గుర్తించవచ్చు. అంటే మరి ఇంతమంది గురువులు ఎందుకు వచ్చారు? నీకు అందుబాటులో ఉండటం కోసం వచ్చారు. ఎక్కడో ఉన్నారనుకోండి గురువు గారు అమెరికాలో, మనకు అదేంటి? అందుకని మనకి అడుగడుగున ఎందరెందరో మహానుభావులు మనని అనుగ్రహించడం కోసము నిన్ను నేను ఉద్ధరిస్తాను అని ఆశ్రయించి మనం వారి బోధల్ని వింటూ ఉంటేనే వారి అనుగ్రహం కలిగి మనకి ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఉపదేశం అంటే మామూలు మాట కాదండో. వారు చేసిన ఏ తపస్సు సంపద అయితే ఉన్నదో ఆ శక్తిని అందులో మేళవించి మరలో దృర్దీక్ష ద్వారా, దృర్దీక్ష ద్వారా. అదే గురుగీతలో కూడా ఉంటుంది. ఏమనంటే పక్షి గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తుంది, చేప గుడ్లని వదిలేసి దృష్టి ద్వారా పిల్లలు చేస్తుంది. ఏది? చేప. మరి తాబేలు ఎక్కడికో వెళ్ళిపో, ఎక్కడో పెట్టి సంకల్ప మాత్రం చేత పిల్లల్ని తయారు చేస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది తాబేలు. మరి ఈ మూడు రకాలలో ఏ విధంగానైనా గురువులు మనకి బోధన అందించగలరు, తత్వాన్ని అందించగలరు మనకి. అందుకని మనం ఏ దృష్టికి వెళ్ళాలి? నా గురువు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అని చాటి చెప్పాలండి మనందరం. మనందరం చాటి చెప్పాలి, అనుభవించు. నువ్వు అనుభవించే చెప్పు. మా గురుదేవులు అదే చెప్పాడు, నువ్వేది అనుభవిస్తున్నావో అదే చెప్పు. నువ్వు పుస్తకాలు చదివి మాత్రం చెప్పకు, ఎందుకంటే రేపు నువ్వు మళ్ళా తిరిగి సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. అందుకు నువ్వు అనుభవించు, నీ సాధన ద్వారా అనుభవించినదే నువ్వు 10 మందికి చెప్పడం నేర్చు. అందుకని నా గురోరధికం. ఎవరు చెప్పారు అది? శివశాసన. శివుడు కదా చెప్తున్నాడు. శివుడు అంటున్నాడు నగురోరధికం, ఎవరో చెప్పట్లా, శివుడు శాసిస్తున్నాడు అక్కడ. నగురోరధికం అనేటువంటి గురువు కంటే అధికమైనటువంటిది లేదు. ఎందుకంటే గురువుల దగ్గర నేను అనేది ఉండదు అక్కడ, నేను నేనుగా దాన్ని చూడటానికి లేదు. అందులో ఒక అనంతమైనటువంటి శక్తి ఉన్నది అక్కడ. ఆ శక్తియే మని మీద ప్రసరింపజేస్తున్నారు అని ఊరుకున్నారా? ఎప్పుడైతే శివ శాసనత వచ్చిందో వెంటనే ఏమైంది? హరి శాసనత. ఆ ముగ్గురు కూడా విడిపోరుగా ఎప్పుడు? ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విడిపోరు కదండి. మూడు కలిపి ఒకే దాంట్లోంచి వచ్చిన వాళ్ళేగా వాళ్ళు. ఎప్పుడైతే శివ శాసనత అని శివుడు శాసించాడో వెంటనే నగురోరధికం. హరి శాసనత, హరి శాసనత, హరి శాసనత, హరి శాసనత. హరి కూడా శాసించాడు అక్కడ. నారాయణుడు కూడా గురువు కంటే వేరు లేదు, ఎక్కువ లేదు అనేటువంటిది శాసించి చెప్పాడు. అప్పుడు వెంటనే బ్రహ్మగారు కూడా చెప్పాడు ఏమని? విధి శాసనత, విధి శాసనత, విధి శాసనత, విధి శాసనత. మనకేం తక్కువ లేదండి. అందరూ ముద్ర వేసి మరీ చెప్తున్నారు ఏది నువ్వు నేర్చుకోవాలి, ఎందులో నువ్వు ప్రకాశించాలి అని. ఇంతమంది మన ఎవరు గురువుని ఆశ్రయించినా, సమర్థులైనటువంటి గురువులను ఆశ్రయించినా నీకున్న ధర్మాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పలా. నువ్వు ఎందులో ఉన్నావో ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. నువ్వు గృహస్థాశ్రమ ధర్మాన్ని, ధర్మం ప్రకారము గృహస్థై ఉన్నందుకు నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. నువ్వు దాని నుంచి ఒక ముందుకు వచ్చావనుకో అది అక్కర్లేదు అనుకుని. ఎందుకంటే వానప్రస్థాశ్రమానికి వచ్చిన తర్వాత చాలా వరకు ఇదేది నాకు అవసరం లేదని ఎవరైతే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తారో వాళ్ళు నిజమైనటువంటి సన్యాస ధర్మాన్ని కూడా నిర్వర్తించగలరు. ఇల్లు వాకిల్ని వదిలిపెడతారు వాళ్ళు, ఎక్కడో ఒక చోటే ఉంటారు, 4 నెలలు కదలకుండా ఉంటారు. ముందర చాతుర్మాస వ్రతాలు చేస్తారు వాళ్ళు. మన గురువులు కూడా వాటిని లెక్క పెడతారు, చాతుర్మాసం ఎంతమంది చేస్తున్నారు అని. ఎందుకు? ఒకే చోట ఉండి ధ్యానాధికాలు, పారాయణాధికాలు, తర్వాత ప్రవచనాలతో కాలాన్ని గడుపుతూ వారికి ఏది దొరికితో, ఏది దొరికితే దానితో మహాప్రసాదం అని శరీరాన్ని పోషించుకుంటూ ఎవరైతే ఉంటారో వారు నిజంగా వానప్రస్థాశ్రమ ధర్మానికి అర్హులు అని. అంతేగాని ఇప్పుడు వచ్చిన పాడు బోర్లు పెట్టుకొని నేను అన్ని వదిలిపెట్టి వచ్చాను, నేను నెల అసెంబ్లీలో గడపాలని వచ్చాను అంటాం, అక్కడి నుంచి ఫోన్ విడిచిపెట్టాడు వారు. అమ్మాయి బాగుందా, మనవడు బాగున్నాడా, ఏమైనా కబుర్లు తెలిసాయా, బట్టలు ఎంతవరకు వచ్చినట్టు, బట్టల్లో మంది ఏమైనా చల్లారా, ఎన్ని బస్తాలు వచ్చాయి, ఏంటి ఎన్ని నీళ్ళు నీళ్ళు ఇంతకన్నా ఎక్కువ వచ్చాయి కదా. అవునులే, అంతకు ముందు సంవత్సరం తక్కువ వచ్చిందిలే, ఇంకా ఏం సంసారం అండి ఇది, త్యాగం ఎక్కడుంది అక్కడ. అందుకని మనం ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నామో ధర్మాన్ని పాటించాలి. అదే చెప్తారు మహాత్ములు కూడా. మా గురుదేవులు ఎప్పుడు కూడా ఎవరిని ఏది ఎవరిని కూడా శాసించలా, వెళ్ళి మీ ధర్మాలని నిర్బంధించుకురండి, మీతో నేను లేకపోతే కదా, మీతో నువ్వు ఆశ్రయించిన భగవానుడు నీతో లేకపోతే కదా, నువ్వు వెళ్ళి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని మా గురుదేవులు అలా పంపిస్తుండేవారు చక్కగా. అందుకని ఇక్కడ ఏం కావాలి మనకి, గురుదేవులు ఏదైతే బోధించి మనకి అప్పచెప్పారో దానిని మనం 100% మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చాలా గంభీరంగా ఎంత ప్రేమ ఉంటుందో అంత గంభీరత కూడా కలిగి ఉంటాడండి గురుదేవులు. చాలా ఈ విషయంలో మీరందరూ వినుంటారేమో, దత్తాత్రేయ చరిత్రలో గురుచరిత్రలో నామధార కూడా అనేటువంటి మహానుభావుడు ఉంటాడు, మహాముని ఆయన, మహర్షి పైలుని కుమారుడు ఎవరు, నామధారకుడు అనేటువంటి ఆయన. అయితే వారి దగ్గర చాలా శిష్య పరిగణం ఉంటుంది. ఒకసారి ఆ శిష్యుల్ని పరీక్షించదలిచాడు ఆయన. పరీక్షించదలిచి నామధారకుడు ఏమన్నారంటే, శిష్యులందరినీ పిలిచి, ఇప్పటి వరకు మీతో పాటుగా ఉంటూ సాఫీగా జరిగిపోయింది నా జీవితం, దీనికి కూడా ఒక కర్మ ఉన్నది కదా, ఇప్పటి వరకు కొంత కర్మని నేను తపస్సు ద్వారా పారాయణాదిగాల ద్వారా దాన్ని నేను హరింపజేసుకున్నా కొంత కర్మే, కానీ ఇంక కొంత కర్మ నాకు ఉండిపోయింది, అందుకని ఇప్పుడు ఆ కర్మని నేను అనుభవించాలి అంటే నేను కాశీక్షేత్రం వెళ్ళి అక్కడ ఈ కర్మని రహితం చేసుకుని రావాలని. అది మామూలుగా కాదు, నాకు రాబోయేటువంటి కర్మ ఎటువంటిది అంటే కుష్ఠు వ్యాధి వస్తుంది నాకు. ఆ కుష్ఠు వ్యాధిలో శరీరం ఎలా ఉంటుందో అది మీరు ఊహించిన దానికంటే చాలా వైపరీత్యంగా ఉంటుంది. ఎందుకంటే పురుగులు పడతాయి, రసిక ఆడుతుంది, రక్తం ఆడుతుంది, పురుగులు పడతాయి, దానికి చాలా వాసనగా ఉంటుంది. అందుకని కర్మని నేను అలాగా రహితం చేసుకోవాలని వెళ్ళాలనుకుంటున్నా. అందుకని మీరెవరైనా రావాలి అనుకుంటే మీరు చెప్పండి, కానీ మీరందరికీ చాలా కష్టం, అది అనుభవించడం చాలా కష్టం, అందుకని మిమ్మల్ని అందరినీ కూడా వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన మహానుభావుడు. అంటే వెంటనే అక్కడ దీపకుడు అనేటువంటి శిష్యుడు, చాలా మంది ఉన్నారు శిష్యులు, కానీ అందరూ కూడా తలనొప్పారు వెళ్ళిపోవడానికి. అందరూ గురుగారితో వెళ్ళడానికి ఒప్పుకోలే, అందులో ఒకరున్నాడు దీపకుడు అని. ఆ దీపకుడు ముందుకు వచ్చి, గురుదేవా, అంత కర్మ ఉన్నది అని చెబుతున్నారు కదా స్వామి, ఆ కర్మని నాకిస్తే నేను అనుభవిస్తాను, అప్పుడు మీకు లేకుండా ఉంటుంది కదా ప్రభు అని అడిగాడు. అడిగాను, అట్లాంటిదేం కుదరదు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, ఇప్పుడు నీ గది నీకు అప్ప చెప్పితే ఇప్పుడు నా కర్మ ఎలా తెలుగుతుంది అక్కడ, అందుకని అది ఇవ్వబడేది కాదు, అది నేనే అనుభవించాలి అంటే. ఆయన ఏమన్నాడు అప్పుడు దీపకుడు, ప్రభు అయితే నాకు అనుమతి ఇవ్వండి స్వామి, నేను మీతో ఉండి మీ సేవ చేసుకుంటాను అంటాడు ఆ దీపకుడు. అంటే గురువు గారు మరొకసారి హెచ్చరిక చేస్తారు, ఇదిగో సామాన్యమైనది కాదు, అది కుష్ఠు వ్యాధి, పురుగులు, వాసన, అసలు శరీర సేవ చేయాలంటే చాలా కష్టం, బాధ భరించే వాళ్ళకంటే అక్కడ సేవ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందప్ప, నువ్వేదో నాతో పాటు వస్తానంటున్నావు అని గురువు గారు మరొకసారి హెచ్చరిక చేశారు. చేస్తే దీపకుడు, స్వామి అలా మీ సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి, మిమ్మల్ని వదిలి మాత్రం నేను ఉండలేను ఇక్కడ, నేను మీ వెంటే వస్తా, మీతో నన్ను అనుగ్రహించండి అన్నాడండి ఆ దీపక్ అనేటువంటి భక్తుడు. అయితే గురువు గారు వెంట ఇద్దరు కలిసి కాశీ ఏది క్షేత్రానికి వెళ్ళారు. క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మణికరణిక ఘాట్లో వారిద్దరు కూడా స్నానం చేసుకున్నారు. స్నానం చేసిన తర్వాత గురువు గారు కూడా మణికరణిక ఘాట్కి నమస్కారం పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ కాశీక్షేత్రంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుని దర్శనం కూడా చేసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఒక చోట ఉండడం జరిగింది. ఇక ఆ రోజు నుంచి గురువు గారికి మచ్చలు రావడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మచ్చలు వస్తుందండి, మచ్చలు వస్తున్నాయి. ఆ తర్వాత మచ్చలు ఒక కాయలుగా తయారయ్యాయి. అవన్నీ కూడా చితికి అవన్నీ ఇక ఏది పుండు కారుతోంది, ఇక రసి కారుతోంది, పుళ్ళు పుళ్ళు అయిపోయినాయి. గురువు గారు ఇంత అంత బాధపడటల్లా వాటిని ఏమనకుండా ఎక్కడ బాధ కలుగుతుందోనని దీపకుడు సపర్య చేస్తున్నాడండి. అక్కడ ఆయనకి ఏం కావాలంటే అది చేస్తూ వస్తున్నాడు. వస్తూ ఉంటే దీపకాన్ని 3 సార్లు పిలిచారు. లోపల పని మీద ఉన్నాడు. 3 కేకలు పెట్టాడు పిలవడానికి. పరీక్షలు మొదలయ్యాయి. పిలిచేసరికి 3 పిలుపు కానీ రాలా దీపకుడు. ఏమిటి నువ్వేంటో చేస్తానన్నావు మరి, ఇలాగైనా చేయటం అంటే 3 సార్లు పిలిపించుకుంటావా, నువ్వు అసలు మనిషివేనా అని పరీక్ష మొదలై మారు మాట మాట్లాడాల శిరస్సు వంచి తప్పు ఒప్పుకున్నాడు. వెంటనే మళ్ళీ అక్కడ సేవ చేయటం మొదలుపెట్టాడు. ఇలాగైనా తుడిచేది, నువ్వు ఇలాగైనా చేయడానికి వచ్చావు, నువ్వు నేను చేస్తానమ్మా తగుదునమ్మా అని వచ్చావు ఇక్కడ, నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నావు తెలుసా. వారికి ఎట్లా ఉంటుందంటేనండి, కావాలంటే తెచ్చుకుంటారు వాళ్ళు, వాళ్ళకి ఉండకపోవచ్చు. వాళ్ళు మన కర్మరహితం అవ్వాలనుకోండి, మహాత్ములు వారు తెచ్చుకుంటారు. అటువంటి కోపం కూడా తెచ్చుకుంటారండి, తెచ్చుకుంటే వచ్చే కోపం అది, వారికి స్వాభావికంగా ఉన్నటువంటిది కాదది. మళ్ళా కొంతసేపు ఆగిన తర్వాత నేను ఎంత ఇబ్బంది పెడుతున్నానో కదూ పాపం, పాపం ఎలా చేస్తున్నావో నువ్వు కాబట్టి ఇలా చేస్తున్నావు అని ఒక క్షణం ప్రేమ చూపించేవారండి. మళ్ళా ఒక క్షణంలో ఏంటి ఇక్కడ నుంచి చూస్తున్నావేంటి, ఇంతేనా ఆకలేస్తుంటే భోజనం పెట్టడం తెలియదా నీకు అని మళ్ళా విసుకునేవారట. వెంటనే గబగబా వెళ్ళి అన్నం తీసుకొస్తే ఆ అన్నం అంతా వారే తీసేసుకునేవారట. అన్నమంతా వారే తీసేసుకునేవారట. తీసేసుకున్నా కూడా ఆయనకి కొంచెం ప్రసాదం లేకపోయినా కూడా అసలు ఆ మాట కూడా మనసులో తలుచుకోకుండా సపర్యలు చేశాడు. మళ్ళా ఇంకొక రోజు తీసుకొస్తే కొంచెం తీసుకొస్తే దాంట్లో మళ్ళా కొంచెం ఈయనకి పెట్టేవారట. కొంచెం తీసుకొస్తే కొద్దిగానే కనుక భిక్ష దొరికితే ఆ భిక్షను తిరిగి మళ్ళా ఆ శిష్యుడికి పెట్టేవారట. అంటే ఎలా అర్థమవుతుంది ఇక్కడ, కొంచెం భిక్ష తీసుకొస్తే ఆ కొంచెం భిక్ష మళ్ళా తాము తీసుకోవడమే కాకుండా మళ్ళా తినరా నువ్వు కూడా తిను ఇదిగో తిను అని ప్రేమగా పెట్టేవారట. మళ్ళా ఇంకొక రోజు తీసుకొచ్చింది మొహన్ విసరగొట్టేవారట. పెట్టేసరికి ఏమి మాట మాట్లాడకుండా ఆ దీపకుడు నాకు అనిపిస్తుంది ఇటువంటి సన్నివేశాల్లో గురువులాగా మనం వెళ్ళక్కర్లేదండి. ఇటువంటి సేవ చేసిన శిష్యులను తలుచుకుంటే మనం తరించేస్తాము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది సామాన్యమా అండి, అందులో ఎంత గురుభావన ఎంత పరిపూర్ణమై ఉన్నదో అక్కడ గురుభావన అనేటువంటి. అలాగ ఉంటూ ఇలాగా 21 సంవత్సరం అండి ఎన్నాళ్ళు సేవ చేశారు, ఇలాగా ఒకరోజు 2 రోజు నెల 4 నెలలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం గడిచింది. నెల పురుగులు పాకిపోతూ ఉంటే వాటిని అన్నిటినీ తీసేసి క్లీన్ చేసి చేస్తున్నా చేయటం లేదంటూ ఇలా కాదు ఇక అన్ని ఆయన పడ్డ అన్న ఆయన చక్కగా మంచిగా తీసుకుంటూ ఆయన జీవితాన్ని నడుపుకుంటున్నాడు. గురువు గారి పేరు నామధారకుడు, శిష్యుడి పేరు దీపకుడు. మనకి ఇక్కడే తెలుస్తుంది ఒక్కసారి కొంచెం లోతుకెళ్తే నామధారకుడు గురుదేవులు అంటే నామాన్ని ధారగా ప్రవహింపజేసినటువంటి మన అదృష్టం అది. నామాన్ని ప్రసాదించారు కా మనకి నామధారకుడు, నామమే ధారగా మనకి ప్రసాదించినట్టు స్వామి. దీపకుడు అంటే ఎప్పుడూ కూడా ప్రకాశించేదే దీపం, అంటే జ్ఞానమే ఆయన స్వరూపం. గురువు అనుగ్రహం, అక్కడ గురువు అనుగ్రహం లేకపోతే జరిగేది లేదు. ఇద్దరు అక్కడ రెండు కాదు, మనకి గుర్తింపజేయడం కోసం ఇద్దరుగా ఉన్నారు, ఉన్నది ఒక్కటే అక్కడ. 21 సంవత్సరం అయిన తర్వాత మామూలుగా రోజు మాదిరిగా వెళ్ళి గంగలో స్నానం చేసి గురువు గారికి కూడా స్నానం చేయించి ఒళ్ళంతా తుడిచి ఎక్కడికక్కడ ఎక్కడ కట్లు కట్టాలో ఎక్కడ మందు వేయాలో ఇవన్నీ కూడా చేస్తూ ఆచరిస్తూ వచ్చారట ఆశ్రమానికి వచ్చారు. సరే గురువు గారిని పడుకున్న పెట్టి జాగ్రత్తగా కూర్చోబెట్టి ఇక మళ్ళా బయటకు వచ్చారట. ఆయన వచ్చి ఆయన కూడా మళ్ళా కష్ట స్నానం అది చేసి భిక్ష తీసుకురావాలి. ఈయన తిరిగి వచ్చేసరికి గుమ్మంలో సాక్షాత్తు విశ్వేశ్వరుడు త్రిశూలం పట్టుకొని వారు ఎక్కడైతే ఉన్నారో ఆ గుమ్మంలో నిలబడి ఉన్నారట. ఈశ్వరుడు నిలబడి ఉన్నాడు. వెంటనే విని ఉన్నాడు కదా గురువుల ద్వారా స్టూడెంట్ ఎట్లాంటి వాడు విశ్వేశ్వరుడు అంటే, వెంటనే గాలి మీద పడి నమస్కారం పెట్టాడట. మహానుభావా అనుగ్రహించావా దర్శనమిచ్చావా అని నమస్కారం పెట్టుకున్నాడట. వెళితే శివుడు అన్నాడట, ఏమయ్యా దీపక నీ గురించి విన్నానయ్యా, నీ గురించి చూస్తున్నాను. అబ్బా నీ భక్తి ఎంత అచంచలమైన భక్తి అయ్యా, గురువు గారి సేవ ఎంత గొప్పగా చేసుకుంటున్నావు నువ్వు, అందుకని నీ అందు నాకు అనుగ్రహం కలిగింది. ఈశ్వరుడే ఈశ్వరుడు అంటున్నాడు, నీ అందు నాకు అనుగ్రహం కలిగింది, ఏమైనా కోరిక కోరుకో అన్నట్ట, ఏమైనా కోరిక కోరుకో అన్నట్ట. అంటే కోరిక స్వామి నాకేం కోరికలు లేవే. సరే మీరు అన్నారు కదా మా గురువు గారిని అడుగొస్తాం అని చెప్పి లోపలికి వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి నా నమస్కారం పెట్టుకుని, గురుదేవా సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి మన గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు స్వామి, వారికి దాన్ని నమస్కారం పెట్టుకున్నాను నేను. ఆయన ఏం దాచుకోలేదండి కుర్రాడు, నాకు అది కూడా మెచ్చుకోవచ్చింది. నేను మీకు చాలా బాగా సేవ చేస్తున్నానని, అందుకని నేనంటే ఆయనకి చాలా ఆనందం కలిగి నీకేం కావాలో కోరుకోమన్నారండి. నాకేం కోరిక కోరాలో నాకు అర్థం కాలేదు గురుదేవా, అందుకని మా గురుదేవుని అడిగి వస్తానని చెప్పి వచ్చాను స్వామి. అంటే ఏమో అనుకుంటున్నావు స్వామి, మీరు చాలా బాధపడుతున్నారు కదా, ఈ బాధని నివారణ అంటే ఈ కర్మని నేను అనుభవించొద్దు అన్నమాట. నేను అంటే నేను అనుభవించకపోతే మళ్ళీ ఇంకా జన్మలు వస్తాయి. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అని గయ్యమన్నట్టు ఆయన. అనేసరికి వెంటనే ఇంకా ఏం పడిపోయింది మూతికి తావం. వెంటనే ఆయన ఇంకేం మాట్లాడలేకపోయాడు, వెంటనే దండం పెట్టేసుకుని వచ్చి, స్వామి మా గురువు గారికి కూడా ఏం కోరికలు లేవు, నాకు కూడా ఏం కోరికలు లేవు స్వామి, నమస్కారం దయచేయండి అని చెప్పేసి మళ్ళా వచ్చేసాడు. మళ్ళా కొన్ని రోజులు అయ్యి ఇంకొక రోజున ఈ శివుడు వెళ్ళాడు పైకి, వెళ్ళి ఈ నామధారకుడు చేసే నామధారకుడి దగ్గర ఈ దీపకుడు చేసేటువంటి సేవని తలుచుకుని ఆయన ఆనందపడిపోతున్నాడు. ఎందుకని చేసేది ఎవరికి సేవ? ఇప్పుడు ఇక్కడ మనందరం అక్కడ ఆలోచించాలి, చేసే సేవ ఎవరికి చేస్తున్నాడు అక్కడ? సాక్షాత్ విశ్వేశ్వరుడికే చేస్తున్నాడు అక్కడ. కాశీక్షేత్రే నివాసంచ ఎవరు విశ్వేశ్వర సాక్షాత్ గురు విశ్వేశ్వరుడు. ఎందుకని ఆయన ఆనందపడిపోతున్నాడు అక్కడ ఆ టైంలో, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నాడు అని నారాయణ మూర్తి వచ్చాడట. నటరాజు కదా, ఆయన నృత్యం చేస్తుంటే నారాయణ మూర్తి వచ్చాడట. వచ్చేసరికి ఏం భక్తయ్యా దీపకుడిది, ఆ దీపకుడు ఏం సేవ చేస్తున్నాడయ్యా అక్కడ, నువ్వు చూసి తీరాలి, వెళ్ళు భూలోకంలో, అదిగో కాశీలో నివాసం ఉన్నారు వాళ్ళు, నువ్వు తప్పకుండా వెళ్ళి చూడాల్సిందే అన్నట్ట. విశ్వేశ్వరుడు ఈయన బయలుదేరాడు, నారాయణుడు బయలుదేరి మళ్ళా వచ్చాడు. వచ్చి గుమ్మం దగ్గర మళ్ళా అలాగే నిలబడ్డాడు. నిలబడేసరికి మళ్ళా చూశాడు ఇక్కడ దీపకుడు చూశాడు. చూసిన తర్వాత వెంటనే కొంచెం కొత్తగా ఉంది, కొంచెం అంత నారాయణుడు అర్థమవడం కష్టం కదా, కొంచెం పైనుంచి కింద చూస్తుంటే ఆయనే అడ్రస్ చేసుకున్నాడు, దీపక నన్నే నారాయణుడు అంటారు, నేనే విష్ణుమూర్తిని నారాయణ్ణి అంటారు. నీ సేవ చూశానయ్యా, నీ సేవల గురించి విన్నాను, నాకు ఒళ్ళు పులకరించేసింది, అందుకని నీకేమన్నా ఇవ్వాలని వచ్చాను అన్నాడట. అంటేను ఈయన అన్నాడట, మహాప్రభో నాకు కావలసింది ఏం లేదు, నేను కోరాల్సింది కూడా ఏం లేదు మహాప్రభో, నన్ను అనుగ్రహించండి, మా గురుదేవుల సేవలు చేసేట్టుగా సరిగ్గా సేవ చేసుకునేట్టుగా అనుగ్రహించండి అని చెప్పేసి ఇంకా గురువుగారి దగ్గర రాకపోవడం వల్ల మీరు తప్పకుండా ఇంకా దయచేయండి. అంటే స్వతంత్రం కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మనం గమనించాలి. నారాయణుడు అంతటి వాడు వచ్చినా కూడా నాకేం అవసరం లేదని అక్కడ మెల్లగా పంపించడానికి నారాయణుని కూడా ఇంకా మీ పని అయిపోయింది ఇక అని పంపించడానికి ఎవరిచ్చారు అంటే అక్కడ స్వతంత్రము గురు సేవ ఇచ్చి, గురు సేవ అంత గొప్పది అక్కడ. ఇది అయిపోయింది. మళ్ళా కొద్ది రోజులకి ఇప్పుడు బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు వచ్చి నేనే సృష్టించింది ఇదంతా, ఈ సృష్టినంతని నేనే సృష్టించింది, అందుకని నీకు ఏదైనా సహాయం చేద్దామని వచ్చాను అంటే ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళాడు. మహాప్రభో మీకు సాష్టాంగంగా నమస్కారం పెడతాను, నాకు మీరేం చేయక్కర్లేదు, ఈ జీవితాంతం నా గురుదేవుల సేవ తప్ప నాకు ఇంకొకటేది కూడా నాకు అవసరంలా, అలాగా నిశ్చలంగా నా గురుసేవే నాకు లభించేట్టు నేను చేసుకునేదే గురుసేవ, నాకు ఎక్కడా ఎటువంటి భావన లేకుండా నా గురువుల సేవ చేసుకునేట్టుగా నన్ను అనుగ్రహించండి అని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేసరికి అప్పుడు గురుదేవులు అక్కడ ఆనందపడిపోతున్నారు. ఎంత ఆనందపడిపోతారండి అలాంటి సన్నివేశంలో, ఆనందమే ఆనందం. అప్పుడు అసలు ఈ గురు శిష్య న్యాయం ఏంటి, అసలు ఎందుకు ఇలాగంతా, అసలు సృష్టి ఏమిటంటే ఎలాగైతే నిన్న మనం చెప్పుకున్నామో మొన్న నారాయణుడు అనుకుంటేనే సృష్టి కలిగింది అని ఎలా అనుకున్నామో, ఇక్కడ గురువులంటే కూడా అక్కడ నారాయణ స్వరూపమే, వారు తలుచుకుంటేనే ఈ ప్రపంచమంతా ఏర్పడింది, అందుకని వారికి ఎటువంటి భక్తి కలిగింది అక్కడ, నా గురోరధిగం శివశాసనత, అది పైగా నాలుగు నాలుగు సార్లు చెప్పబడుందండి ఈ గురుగీతలో, నగురోరధిగం హరిశాసనత, నగురోరధిగం శివశాసనత, నగురోరధిగం మనశాసన, మన మనసు కూడా అటువంటి శాసనమే విధించుకోవాలి, గురువు కంటే అధికమైనది ఇంకోటి లేదు. ప్రతి సాధకుడికి ముద్ర వేయాల్సింది దేవుళ్ళందరూ వేసిన వేయించిన మన మనస్సు వేయాలి ఇక్కడ, మన మనస్సు సమాధాన పడాలి ఇక్కడ, అందుకని మన శాసనత, అందుకని నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః అంటారు శివుడు. గురువు కంటే ఎక్కువైనటువంటి తత్వం లేదు. మనందరం తత్వం అంటాం కదా, తత్వాల్లో చాలా రకాలు ఉంటూ ఉంటాయి, అది వాడి తత్వం అండి అంతే, అది ఆమె తత్వం అండి, ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వాడి తత్వం ఆమె తత్వం దీని తత్వం అంటూ ఉంటాం చూడండి. అందుకని నగురోరధికం తత్వం, గురువు కంటే అధికమైనటువంటి తత్వం లేదు. నగురోరధికం తపః, గురువు కంటే అధికమైనటువంటి తపస్సే లేదు. నగురోరధికం జ్ఞానం, జ్ఞానమని నువ్వు విడగొడుతున్నావేమో, గురువుల్ని భగవంతుణ్ణి విడగొడుతున్నామేమో, అక్కడ విడగొట్టడానికి లేదు, అందుకని నగురోరధికం జ్ఞానం, గురువు కంట అధికమైనటువంటి జ్ఞానమే లేదు. తస్మై శ్రీ గురవే నమః, అది మనకి గురువులు చెప్తున్నారు మనకి, ఇవన్నీ మనం తెలుసుకుని ఉండాలి, ఉండి మనం ఎలా నడుచుకుంటున్నామో మనని మనమే శాసించుకోవాలి, మనని మనమే నిలబెట్టుకోవాలి. మనది అన్నిటికన్నా ఉత్కృష్టంగా వచ్చినటువంటి మానవ జన్మ తిరిగి మళ్ళా ఈ మానవ జన్మని జారబెట్టుకున్నామంటే మళ్ళా మానవ జన్మే వస్తుందన్న గ్యారెంటీ లేదు. పక్షైపోతామో పామైపోతామో. మా గురుదేవులైతే సంధ్య వేళ వస్తుండేవారు ఉపన్యాసం చెప్పడానికి. వచ్చి చెబుతూ అప్పుడు అంటుండేవారు, మీరు ఈ మానవ జన్మని గనక వృధా చేసుకుంటే మళ్ళా తిరిగి ఇటువంటి మానవ జన్మ వస్తుంది, ఇటువంటి సత్సంగీలు దొరుకుతారు, అటువంటి సద్గురువు లభిస్తాడని మనం చెప్పలేం. అందుకని పక్షై పుడతావో పామై పుడతావో గాడిద పుడతావో కొండ చిలువై పుడతావో. నిద్రపోతూ చచ్చిపోతాయంట కొండ చిలువై పుడతారు. నిద్రపోతూ కనుక చచ్చిపోతే కొండ చిలువై పుడతారంట. అందుకని మనం ఇప్పుడు గుర్తించాలి మనది మానవ జన్మ. అందులో గురువుల్ని ఆశ్రయించడం జరిగింది కాబట్టి మనం ఆ గురు పాదాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టాం. రమరాయులేకనన్ను హరిచనతకు చేర్చినా, అరమరాయులేకనన్ను హరిచనతకు చేర్చినా, గురువెంతో మంచి వారు గురుతోలెన్నో తెలిపినా, గురువెంతో మంచి వారు గురుతోలెన్నో తెలిపినా, అరమరాయులేకనన్ను హరిచనతకు చేర్చినా, అరమరాయులేకనన్ను హరిచనతకు చేర్చినా, గురువెంతో మహామంచివారు గురుతోలెన్నెన్నో తెలిపినా, గురువెంతో మహామంచివారు గురుతోలెన్నెన్నో తెలిపినా, మూడు గుణములను మొదలనరికినారు, మూడు గుణములను మొదలనరికినారు, మొదలంటానరికినారు సాక్షి అయినా ముక్తి చూటికి సాక్షి అయినా ముక్తి సాక్షిన ముక్తి చూపి సాక్షి ముక్తి చూపి, గురువెంతో మంచివారు గురుతోలెన్నో తెలిపినా, షట్చక్రముల మధ్య సంతులను తెలిపినారు, షట్చక్రముల మధ్య సంతులను తెలిపినారు, షట్చక్రముల మధ్య సంతులను తెలిపినారు, షట్చక్రముల మధ్య సంతులను తెలిపినారు, సంతూ బంధులు నిన్న మనకి తెలుస్తుంది కదా, అన్నిటికన్నా గొప్పవారు మన శ్రేయస్సుని కాంక్షించేటువంటి వారు ఎవరు అంటే, మనలాగా కనిపిస్తున్నా అందులో ఉన్న ఎవరు, మాధవుడు, మహానుభావుడు. మహాత్ముడు, మాయను జయించినటువంటి వారు మహాత్ములు. కాబట్టి అటువంటి మహాత్ములను ఆశ్రయించాం మనం. కాబట్టి ఎప్పటికప్పుడు అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి. అప్పుడు మానవునిలో ఉన్న మాధవత్వాన్ని మనం సిద్ధింపజేసుకుంటాం. మానవుడు నానత్వం కలిగి ఉన్నవాడు మానవుడు. ఎవరైతే మహాత్ముల్ని ఆశ్రయించి నిజమైనటువంటి అనంత శక్తిని మనం గుర్తిస్తామో, భగవత్ తత్వాన్ని గుర్తిస్తామో, అప్పుడు నాలోంచి ధా ధి బుద్ధి ఎక్కడ ఇక్కడ కలిసి బుద్ధి అదేమవుతుంది, మాధవ మానవ అలా మాధవ. అందుకని మనలోనే మాధవుడు ఉన్నాడు, మనలోనే గోవిందుడు ఉన్నాడు, మనలోనే పరమాత్మ ఉన్నాడు. తేడా ఎక్కడొస్తుందంటే మనస్సుకి దాస్యం చేసిన వాడు మానవుడు, మనస్సుని జయించినటువంటి వాడు మహాత్ముడు. మనస్సుని మనసు లేకుండా కార్యక్రమాలు ఎలా జరిపిస్తున్నారు అంటే చూడండి, కాలిన తాడు కాలని తాడు, ఏది కొబ్బరి తాడు ఉంటుంది చూసారా, కాలని తాడు కాలిన తాడు ఒకేలాగా ఉంటాయి, కానీ కాలని తాడు ఎన్నిటినో బంధిస్తుంది. మనం ముడి పెట్టగలం చాలా వాటిని బంధిస్తుంది కాలని తాడు. అదే కొబ్బరి తాడు కాలిపోయిందండి, కాలిపోయిన తర్వాత చూడడానికి అలానే ఉంటుంది, కానీ ముడివేయడానికి ప్రయత్నం చేయండి బూడిద. మనం దాన్ని చేత ముడిపెట్టాలని చూస్తే అది ఖాళీ ఉన్నది, అందుకని దాని చేత బంధం ఉండదు. అలాగే మన మాదిరిగానే మహాత్ములు కనిపిస్తున్నప్పటికీ చూడటానికి ఈ కాలిన తాడికి కాలని తాడుకి ఎంత తేడా ఉందో, ప్రపంచంలో సంచరిస్తున్న మానవుడికి ప్రపంచాన్ని తుష్టి భావనతో చూస్తూ ఇది సాధన ద్వారా వాళ్ళని వాళ్ళు ఆద్రం జ్వలతి జ్యోతి రహమస్మి వాళ్ళని వాళ్ళు వేయించుకుంటారు. అది అసలైనటువంటి జ్యోతి కాంతి, అటువంటి కాంతి స్వరూపుడు జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు గురుదేవుడు. అటువంటి గురుతత్వాన్ని మనం మనందరికీ కూడా గురుపాదం లభించే ఉన్నది. రూపాలు వేరైనా గురు తత్వం ఒక్కటే, గురు ఒక్కటే. నువ్వు షిరిడి సాయిబాబా అనుకుంటావో, లేకుంటే రమణ మహర్షి అనుకుంటావో, రామకృష్ణ పరమహంస అనుకుంటావో, మనకి విద్యా ప్రకాశానందగిరి స్వామి అనుకుంటావో, విద్యా స్వరూపానందగిరి స్వామి అనుకుంటావో, లేకపోతే మనకి గుర్తించలేము. ఆ రూపంలో ఉన్నంతసేపు గుర్తించాలి. గురి తప్పని నిజ దృష్టికి గురుదే తాను అన్నది, అది గురు పదాంబోజం. అందుకనే సీతారామాంజనేయుల్లో కూడా అమ్మ ఆంజనేయ స్వామి వారికి రాముడు అంటే చాలా ఇష్టం. ఎవరికి, అసలు దేవుడు నన్ను ఏది కరుణించడానికి అవతారం ధరించి వస్తున్నాడు, అవన్నీ ముందు వినున్నాడు. అందుకనే సుగ్రీవుడు ఎవరో వస్తున్నారు, ఎందుకంటే సుగ్రీవుడికి ఎప్పుడు భయమేగా, అన్న వాలి ఎప్పుడొచ్చి మీద పడతాడు అనని. అందుకని ఎక్కడ స్థానం ఉండేది కాదు కదా, అందుకని ఒక్కదాన్నే ఆశ్రయించున్నాడు. అందుకని ఎవరో ఇద్దరు వస్తున్నారట తెలిసింది, వెంటనే ఆంజనేయ స్వామిని పంపించాడు. మంత్రి కదా సుగ్రీవుడు పంపించాడు. పంపిస్తే ఆంజనేయ స్వామి వెళ్ళి, ఏది వస్తున్నటువంటి ఎవరు, రామలక్ష్మణుడిని చెట్టెక్కి చూశాడు ఆయన. చెట్టెక్కి చూస్తూ వస్తున్నటువంటి వాళ్ళు నన్ను ఉద్ధరించడానికి వచ్చిన రాముడు కాదు కదా, నా పరంధాముడు కాదు కదా అని, ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ జీవితాన్ని నడిపిస్తున్నాడో ఆ ప్రభువు ఏదించాడు అని మా గురుదేవులు చెప్తుండేవారు. గబగబా దిగి ఆ రాముడి యొక్క దివ్య చరణారవిందాల్ని ఇలా గట్టిగా పట్టేసుకున్నాడటండి. ఎవరు, ఆంజనేయ స్వామి గారు పట్టేసుకున్నాడు కదా. మరి వెనక ఉన్నటువంటి చేసేటువంటి ఏది ఆ మంత్రిత్వాన్ని అవన్నీ వదిలిపెట్టాడా, మనం అక్కడే నేర్చుకోవాలి. ఆయన మంత్రిత్వాన్ని వదిలిపెట్టలా, సుగ్రీవుడి దగ్గర మంత్రి కదా. ఎవరు, ఆంజనేయ స్వామి గారు ఇక్కడ ఆశ్రయించి అన్నిటికీ ఒకే ఒక పరమాత్మ, ఆ పరమాత్మే నా రామచంద్రుడు అని అనుకున్నాడు తప్ప తను అన్నింటినీ వదిలిపెట్టేయాలి అని. ఓ వల్ల ఎవరు ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, ధర్మాన్ని నెరవేరుస్తూనే నీ ఆరాధ్య దైవాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఏ పని చేస్తున్నా ఆ స్మరణతోనే వెళ్ళాలి. వెంటనే రామచంద్ర ప్రభువు పట్టుకున్నా కూడా ఇది మంత్రిగా తన పనులను తనే నిర్వర్తించాడు. ఎవరు సుగ్రీవుడి దగ్గర మన తన పనులను వేటిని మానల. అలాగే మనం కూడా ఇక్కడ చేసుకుని ఆనాటి నుంచి ఆంజనేయ స్వామి వారికి రాముడు తప్ప ఇంకొకరు లేడు. రాముడే నా ఆరాధ్య దైవం, ఇంకొకడు ఎవరిని? ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే రామచంద్ర ప్రభు. ఇలా వచ్చేసరికి ఇంకొకటి ఏదన్నా చూస్తే భరించలేకపోతూ ఉండేవాడు. అప్పుడు సీతమ్మ తల్లి మెల్లగా హనుమయ్యని దగ్గరికి తీసుకొని ఇది ఆ రామాంజనేయ సీతారామాంజనేయం అనేటువంటిది బోధ చెప్తుంది ఆవిడ. ఆవిడ ఇప్పుడు గురువు, ఇక్కడ బోధ చెప్తుంది. ఏమని, రాముడన్నా అది కనిపిస్తున్న ఇంతవరకే కాదు, నిర్వికారుడు నిరంజనుడు అంతగా ప్రకాశించేవాడయ్యా నీ మన రామచంద్ర ప్రభు అంటే అని అమ్మ పాఠం చెప్తుంది. చెప్పి అప్పుడు అంటుంది అందులో గురుతత్వాన్ని గురించి కూడా, గురు పదాం భోజముల్ కొలువక కల్గుని ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ గురు పాద తీర్థంబు గ్రోలక కల్గుని జ్ఞాన విజ్ఞాన యోగ అనుభవము గురు సుప్రసాదము కొనకున్న కల్గునే ప్రతిలేని చిత్తో పరతి సుఖంబు గురు తత్వమాత్మ కనుగొనకున్న కల్గునే నిరతిశయంబైన పరమ పదము అట్లు కావును విద్యార్థి అయిన యోగి వినయ భయ భక్తులెదలో నెంగునంగా అల చతుర్విధ శుశ్రూషలాచరించుకొనుచు అని శంభు గురువుల గొలచుననగా అమ్మ చెప్తోంది. గురు పదాంబోజములు కొలువక కలుగునే, ఆ గురు పదములను కొలవకుండా అంటే మనసులో నిలుపుకోకుండా కలుగుతుందా ఏది? గురు పదాంబోజములు కొలువక కలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. భాగ్య మహిమ, ఏ భాగ్యం? వైరాగ్య భాగ్య మహిమ. ఎటువంటి వైరాగ్య భాగ్య మహిమ? ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ అంటే మలం లేదక్కడ. మలం అంటే వాసనలు, ఇవన్నీ మనకున్నాయి, జన్మలు వస్తున్నాయి. కానీ గురుపాదాశ్రయం చేసినటువంటి వారికి ఇక ఆ మలం ఎక్కడిది? ఎక్కడి నుంచి ఇంకో జన్మకి కారణం ఎక్కడిది? అసలు తరించి తీరాల్సిందే అనుకుని ప్రేమల వైరాగ్య వైరాగ్యంతో కూడినటువంటి భాగ్యం. వైరాగ్యం బజార్లో అమ్మబడదు. మనం వెళ్ళి లైబ్రరీలో చదువుకున్నామంటే ఆ వైరాగ్యం వచ్చేయదు. ఎవరి దగ్గర వస్తుంది అంటే అక్కడ నాలుగు దెబ్బలు పడాలి కూడా మనకి. గురువుల శుశ్రూష చేస్తుండాలి, అక్కడ సాధక బాధకాలు మనం అనుభవించాలి, అప్పుడే అది వైరాగ్యము గట్టిగా కరుడు కట్టుకుపోయి ఉంటుంది. అందుకని ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ గురుపాద గురుపదాంబోజములు కొలుకుండా కలుగుతుందా? అలాగే గురు పాద తీర్థము గ్రోలక కలుగుని, గురు పాద తీర్థము స్వామివారి పాదాల్ని ప్రక్షాళన చేసి అభిషేకించుకుని ఆ తీర్థం తీసుకోకుండా జ్ఞాన విజ్ఞాన యోగ అనుభవం వస్తుందా? జ్ఞాన విజ్ఞానం జ్ఞాన విజ్ఞానం జ్ఞాన విజ్ఞానం అని భజన చేస్తే వస్తుందా? రాదు. ఆ గురుపాద తీర్థము తీసుకోకుండా జ్ఞాన విజ్ఞాన యోగ యోగంతో కూడినటువంటి అనుభవం, అటువంటి జ్ఞానము విజ్ఞానంతో కూడిన యోగ అనుభవాన్ని మనకి గురువులు ప్రసాదిస్తున్నారు. గురు తత్వం ఆత్మ కనుగొనుకున్న కలుగుని, గురు సుప్రసాదము కొనుక్కున్న కలుగుని అంటే గురుదేవుడి యొక్క ప్రసాదం అంటే స్వామివారికి నివేదన పెట్టగా మిగిలినటువంటి ఏ ప్రసాదం అయితే ఉందో ఆ ప్రసాదం. వీటన్నిటికీ కూడా మళ్ళా వెనకాల ద్వంద్వార్థాలు ఉన్నాయండి. బాహ్యంగా చూసేటువంటిది ఒకటైతే అంతరంగా అనుభవించేటువంటి అర్థం పరమార్థం ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గురు పదాంబోజములు కొలువక కలుగునే అంటే గురు పదముల ద్వారా గురుముఖస్థుగా మనకి ప్రవహించేటువంటి పదములు ఉన్నాయే, అవి ఆచరించకుండా ఆ పదములను ఆశ్రయించి వారి ముఖ కమలము నుంచి వచ్చేటువంటి ఆ పదములని బోధని మనం ఆచరించకుండా అటువంటి వైరాగ్యం మనం పొందగలుగుతామా? అలాగే గురుపాద తీర్థం, ఆ గురుపదముల ద్వారా ఏది ముఖస్థుగా ప్రవహించేటువంటి ఆ బోధ ద్వారా అటువంటి తీర్థాన్ని మనం తీసుకోకుండా జ్ఞాన విజ్ఞాన యోగానుభవం కలుగుతుందా? గురు సుప్రసాదము కొనుక్కున్న కలుగునే అంటే వారు ఎక్కడెక్కడ ఏ ఏ సేవలనైతే చేస్తూ వెళ్తున్నారో ఆ సేవలలో మనం కూడా గురువులకి ఏది ఇష్టమో ఆ సేవలు చేయడం నేర్చుకోవాలి. మనం గురు సుప్రసాదము, అక్కడ గురు సుప్రసాదము కొనుక్కున్న కలుగునే ప్రతి లేని చిత్త ఉపరతి సుఖం. ఏ సుఖం కావాలి? పడుకుంటే హాయిగా నిద్రపోయే సుఖమా? బాగా పంచపక్ష పరమాణాలతో కూడిన భోజనం సుఖమా? ఏమన్నా ఇవన్నీ ఏమైపోతున్నాయి? చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నిద్రపోయాం, ఎన్ని సంవత్సరాలు ఎంతెంత తిన్నాం, ఎన్నెన్ని రకాలు తిన్నాం, అవన్నీ ఏమైపోతున్నాయి మన జీవితంలో? మనకి కుశలతనాన్ని తెచ్చిపెడుతుంది. మళ్ళా మాట్లాడితే మలములకి అది దారి చూపిస్తోంది, కర్మలకి త్రోవ చూపిస్తోంది. ప్రసాదం అలా చేయట్లేదే. అందుకని గురు సుప్రసాదము కొనుక్కున్న కలుగునే ప్రతిలేని చిత్త ఉపరతి, అంటే ఉపరతి సుఖము అంటే సన్నిధి. ఏది ఉప అంటే సమీపంలో ఉండేటువంటి ఏకత్వ సిద్ధి. అక్కడ ఏది గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములు, ఆ ఉపరతి సుఖం, చిత్త ఉపరతి సుఖము దొరుకుతుందా? గురుతత్వం ఆత్మగను కొనుక్కున్న కలుగునే గురుతత్వం ఉన్నదే. గురుదేవులు ఏ ఆశయం చేత మన ఇలా అనుగ్రహిస్తున్నారు, ఏ ఆశయం చేత మనందరిని ఇలా వారి సన్నిధిలో పెట్టుకుని మనకి ఇటువంటి బోధన అందిస్తున్నారు? గురుతత్వం ఆత్మ కనుగొనుకున్న కలుగునే నిరతిశయమైన పరమ పదం. అది నిరతిశయం, అతిశయం కాదు, నిరతిశయమైనటువంటి పరమ పదం. అట్లు కావున విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులెదలోన పెనుగొనంగా మనందరం కలిగి ఉన్నామా? మనకు అసలు మన గురువులంటే మనకి భయం ఉన్నదా? ఎందుకంటే భయం అనేది కూడా ఒక యోగం అండి. భయం అనేది కూడా ఒక యోగంగా మారాలి. ప్రపంచంలో వచ్చే ఆ భయం వేరు, ఆ భయాలన్నీ మనకి పనికి వచ్చేవి కాదు. అవన్నీ ఆశలు పెట్టుకుంటున్నామేమో, వాటి వలన ఆ భయాందోళన కలుగుతోంది. కానీ ఇక్కడ ఏముండాలంటే గురు సన్నిధిలో భయ యోగంగా మారాలి అక్కడ. కానీ వినయం అనే వినయంతో కూడినటువంటి భయ యోగం, వినయ భయ భక్తులు భక్తి యోగం. ఎదలోన పెనుగొనంగా అలా చతుర్విధ శుశ్రూషలాచరించుకొను, అంటే స్థాన శుశ్రూష, తర్వాత ద్రవ్య శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. అంటే ఏంటి స్థాన శుశ్రూష? బాహ్యార్థాన్ని తీసుకువెళ్తే గురువుగారు సంచరించేటువంటి ఆశ్రమాన్ని మనమే తుడుచుకోవాలి. మనమే ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుని ఏది క్లీన్గా ఉన్నదా లేదా గురుదేవులు వచ్చేసరికి, ఎందుకంటే మా గురుదేవులు చెప్తుండేవారు, వారే చీపురి పట్టుకుని ఒక్కొక్కసారి తుడిచేస్తూ ఉండేవారు. ఎక్కడన్నా దుమ్ము ఉంటే వారే చీపురి పట్టుకుని మా గురుదేవులు తుడిచేస్తూ ఉండేవారు. పైగా ఎవరన్నా వెళ్ళి ఆ చీపురి లాక్కుందాం అనుకుంటే, అంటే నీకు నా చీపురే కావాలా, నేను పట్టుకున్న చీపురే నీకు కావాలా, కావాలంటే నువ్వు తెచ్చుకో, నేను పట్టుకున్న తర్వాత నువ్వు వచ్చి లాక్కుంటే అదెంతలా ఉంటుంది? నువ్వు చేయాలనుకుంటే నువ్వు చీపురు తెచ్చుకుని నువ్వు చెయ్యి ఇక్కడ అని చెప్తుండేవారు. చందలగుడి స్వామీజీ విశ్వనాథాశ్రమం, ఆ స్వామీజీ గురించి మా గురుదేవులు చెప్తుండేవారు, ఎవరన్నా తుడుస్తూ కొంచెం చెత్త ఏములన్నా ఉండిపోతే ఆయన చేతిలో ఒక కర్ర ఉండేదట, ఆ కర్రతో ఒక్కటి వేసేవారట తుడిచేవాళ్ళ. ఆ కర్రతో ఒక్కటి వేసి ఇది తుడవడానికే నీకు పరిశుభ్రత ఏంటో తెలియకపోతే నీ మనస్సు నువ్వు శుద్ధి చేసుకోగలవా? చూడు, ఆలోచించు, నీ మనస్సులో ఇటువంటివన్నీ ఎన్ని ఉంచేసుకున్నావో ఏంటో. కాబట్టి మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. భగవంతుని మాట నిలిచిపోవాలి మనకి అనుకుంటే ఇక్కడ అందరు ఇక్కడ కనిపించేది శుద్ధంగా. అదేంటి భయభక్తులంటే, అందుకని వినయ భయభక్తులు ఎదలోన పెట్టుకున్నాక స్థాన శుశ్రూష అంటే బాహ్యార్థం స్థానాన్ని. ఇంకోటి ఏంటి, మన హృదయం అనే స్థానము మన గురుదేవునికి ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచించకూడదు. లోకాభిరామాయణం దగ్గరికి అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే లోకాభిరామాయణం వినడానికి ఎన్ని గంటలైనా పాపం కూర్చోగలుగుతారు. అదే ధ్యానానికి కూర్చోవాలంటే నడువు నొప్పండి, కాళ్ళు ఆగుతోందండి, ఎన్ని వంకలు పెడుతుందండి, ఏదో ఉండా శరీరం ఇది ఎన్ని ఎన్ని వంకలు పెడుతుంది ఇది. అందుకని మన మనమే మన మనస్సుకి మనమే బుద్ధి చెప్పుకోవాలి. అందుకే స్థాన శుశ్రూష అంటే నా గురుదేవులు ఉండేది నా హృదయ భాగంలో, నా హృదయంలో ప్రకాశిస్తున్నారు. కాబట్టి ఇందులో మనకి కానివి పోనివి కర్మములు చేసి కాలుని వారిని పడెదవేలారా, కాలుని పోనివి కర్మములు చేసి కాలుని వారిని పడెదవేలారా, కాళి ప్రసాదుని హృదయ నివాసీ గురుదేవులు స్వయంగా వారు స్నానం చేసుకుంటూ శ్రీశైల క్షేత్రంలో పాడుకుంటూ ఉంటే మా గురు సోదరులు వెంటనే దాన్ని వ్రాయటం జరిగింది, గ్రంథస్థం చేయటం జరిగింది. మన మనసుగాడి యొక్క గొప్పతనం ఏంటి, కానివి పోనివి కర్మములు చేసి కాలుని వారిని పడెదవేలరా. వారు పాడుకుంటున్నారు కాళీ ప్రసాదుని హృదయ నివాసి శ్రీమన్నారాయణ పాద ధ్యానం. వారు పాడుకుంటున్నారు, అది మనకి ఇప్పుడు మనకి తలమానిక అయింది. ఇప్పుడు ఇంకెవరి మాట కావాలి మనకి, మన గురువుల మాట కాక. అందుకని ఇక్కడ స్థాన శుశ్రూష అంటే హృదయం పవిత్రంగా ఉండాలి, అంతఃకరణ పవిత్రంగా ఉండాలి. అంతఃకరణ పవిత్రంగా ఉండాలంటే పారణ సోపులు పెట్టి కడగల ఏమండి, పారణ సోపులు పెడితే అంతఃకరణ పవిత్రత అవుతుందా? అవుతుందా? దేంతో అవుతుంది? గురువుల యొక్క బోధని మనం రెండు చెవులారా ఒళ్ళంతా చెవులు చేసుకుని మీ హృదయంలో భద్రపరుచుకుని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ గురుదేవుని ప్రసాదించే లక్ష్యార్థాన్ని సాధన చేసుకుంటుంటాం. లక్ష్యార్థులు సాధన చేసేటప్పుడు అడ్డొస్తూ ఉంటాయి, అవి రాకుండా నువ్వు పద్యం చేయాలి. పద్యం ఎప్పుడు చేశామో రోమం అప్పుడే నయమైపోతుంది. అందుకని ఇక్కడ స్థాన శుశ్రూష. ద్రవ్య శుశ్రూష అంటే గురువు గారికి అండి, నేనండి అడగాని 20,000 తీసుకెళ్ళి ఇచ్చేసానండి గురువు గారికి, గురువు గారికి అండి 100,000 రూపాయలు అడిగితే ఇచ్చేసానండి, వారికి అవసరం అనండి జేబులో డబ్బులు తెలియకుండా పెట్టేసి వచ్చేసానండి. ఇవన్నీ బాహ్యార్థాలు. ఆయనది ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి, మనకేంటి నొప్పి మధ్యలో? కానీ అది అవసరంలే వాళ్ళకి. వాళ్ళకి ఏం కావాలి? ద్రవ్య శుశ్రూష అంటే వారి జ్ఞానధనం అనేటువంటిది ఎలా ప్రచారం చేశారో, ఎక్కడెక్కడ వారి వారి బోధని మనకి పంచిపెట్టారో అది నిరంతరం కూడా అక్కడ ఉపయోగపడేట్టుగా ఉండాలి మనకి. అది జ్ఞానధనం, ద్రవ్య శుశ్రూష. భావ శుశ్రూష, నా భావనలో ఎప్పుడు నా గురుదేవులే ఉండాలి. భావనలు ఎవరు ఉండాలి? గురుదేవులకి పనిష్టమా? ఈ సంకల్పం వచ్చింది నా గురుదేవులు మెచ్చుకుంటారా, మా గురుదేవులకి ఇది ఇష్టమా అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఇక్కడ సంచరించాలి. భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అంటే అసలు నాకు భిన్నంగా ఉంటే కదా నా గురుదేవులు, వారే ఇందులో ఉండబట్టి ఈ జీవితం నడుస్తుంది, అంతకన్నా భిన్నమైనది ఇంకొకటి లేదు. ఇది వాడు ప్రసాదించింది మాత్రమే, కానీ ఇది ఎప్పటికీ నాది కాదు, అది నీదే. అందుకని భావ శుశ్రూష, అలా చతుర్విధ శుశ్రూషలు ఉన్నరించుకుంటూ అనిశం గురువుల గొలచు ననగ. అనిశం అంటే ఎల్లప్పుడూ గురువుల్ని ఎవరైతే అర్చన చేస్తుండ అంటే ఆశ్రయించి ఉంటారో అప్పుడు వారే చెప్తున్నాడు, గురుడగుడు గురుడు విష్ణువు గురుడు మహాదేవుడు అఖిల గురుడు గురుడు సద్గురుడే పరబ్రహ్మని గురుని ఉపాసించునెప్పుడు గురుదర భక్తి. గురుడర్జునుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురుడే మహాదేవుడు, అఖిల గురుడు, గురుడే సద్గురుడే పరబ్రహ్మని గురుని ఉపాసించునతడు ఎప్పుడు గురుదర భక్తి అని అమ్మ ఉపదేశం చేసింది. ఎవరికి? ఆంజనేయ స్వామి వారికి. వెంటనే ఆంజనేయ స్వామి వారిని ఏమిటయ్యా నీ అనుభవము, ఇప్పుడు దాకా నీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంత చెప్పిన దానికి నీకు ఎలా అర్థమైంది అంటే, దేహబుద్ధ్యాస్మితాసో అన్నాడు ఆయన. నేను దేహమను, నేను దేహం కలిగి ఉన్నాను అంటే దాసోహం, దేహబుద్ధ్యాస్మి దాసోహం, జీవబుద్ధ్యాంశక. నేను జీవుణ్ణి అనుకున్నాను అనుకో, నీ అంశే, నీ అంశే అయ్యి ఉండేది. చెట్టుకి రకరకాల కొమ్మలు ఉండొచ్చు, ఒక్కొక్కమ్మ ఒక్కొక్క లాంటిది ఉండదుగా, చెట్టుకు సంబంధించే ఉంటుంది. అని తదంశక జీవబుద్ధ్యా తదంశక, దేహబుద్ధ్యాస్మి దాసోహం, జీవబుద్ధ్యా తదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఆంజనేయ స్వామి అన్నారు. ఇప్పుడు సీతారాముల దగ్గర భిన్న దృష్టి లేదు, అక్కడ ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతిమే నిశ్చితామతి అన్నారండి ఆంజనేయ స్వామి గారు. ఇది నా నిశ్చయమైనటువంటి బుద్ధి, నాకు ఇటువంటి ప్రసాదాన్ని నువ్వు పంపి నువ్వు నాకు ఇది ప్రసాదించావమ్మా అని అమ్మను ఆశ్రయించాడు. అందుకని మన జీవితం ఎంతండి, చాలా మనం చాలా బతుకుతున్నాం అనుకుంటున్నాం, మన జీవితం ఎంత మూడు నాళ్ళ ముచ్చటే కదా, దీనికోసం ఎన్నెన్ని చేస్తున్నామో. ఇల్లు తలుచుకోండి, మనం ఉన్న గదులు తలుచుకోండి, మనం నడుస్తూ వస్తున్నటువంటి మన జీవితం వెనక భాగం తలుచుకోండి, ఎంత వేస్ట్ చేసేస్తామో అప్పుడు దాకా. ఇప్పటికైనా మనం గుర్తించి మన జీవితాన్ని పునీతం చేసుకుంటే, మహాత్ముల మాట వింటే మనం చక్కగా ధన్యజీవులు అయిపో. అందుకని ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో, ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో, ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో, ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో. అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకోలే, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకోలే, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకోలే, అవాంతరాలను సవాలు చేసి తెలివి తెచ్చు సమ్యం వరకు చూసుకో, తెలివి తెచ్చు సమ్యం వరకు చూసుకో, తెలివి రెచ్చు గమ్యం వరపూరు ఉద్దిష్టత జాగ్రత్త ప్రాప్యవరాలి బోధత ఉద్దిష్టత జాగ్రత్త ప్రాప్యవరాలి బోధత మగతలో పడిన మానసమా నిదురించు కొదమ సింహమా మగతలో పడిన మానసమా నిదురించు కొదమ సింహమా మగతలో పడిన కాలు మాలుటకు కాలము కాదిది తోలు చారు కాలు మాలుటకు కాలము కాదిది పొడి కడుతున్నది ఈ దీపం పడిపోయేదే ఈ దేహం కొడుతున్నది ఈ దీపం పడిపోయేదే కొడి కడుతున్నది ఈ దీపం పడిపోయేదే ఈ దేహం దీపం కొండెక్కే లోగానే ఈ పని చక్కగా ముగించుకో దీపం కొండెక్కే లోగానే నీ పని లే దీపం కొండెక్కే లోగానే నీ పని చక్కగా ముగించుకో వెలుగు తెలివి తెచ్చుకో గమ్యం వరకు చూసుకో వెలుగు తెలివి తెచ్చుకో గమ్యం వరకు గమ్యం వరకు మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవర నిబోధత లే మేలుకో నిద్రాణమయంది మనలో దానిని లేపు నీకు నువ్వే చెప్పుకోవాలి విన్నటువంటి వాక్యాల చేతనైనా మనని మనం లేపుకుని మనకు కావలసినటువంటి మార్గాన్ని వెతుక్కోవాలి మన గమ్యస్థానం చెల్లేంత వరకు కూడా మనం నిద్రపోకూడదు. తెలివి తెచ్చుకో, గమ్యం వరకు దూసుకుపో అని మనని సింహంతో పోల్చాడండి. ఎవరు? వివేకానంద స్వామి సింహం అంట, మనందరం సింహలం. కానీ గుర్తించగల్లా మగతలో పడిన మానసమా నిద్రించు కోదమ సింహమా, ఇది ప్రాలుమాలుటకు అంటే మరిచిపోయి ఏదోలే నిలబడడానికి కాలం కాదు ఇది. తెలివి తెచ్చుకో, గమ్యం వరకు దూసుకుపో. ఈ క్షణమే నీదనుకో, మరు క్షణమే లేదనుకో. అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో. మన సాధన కోసమనే మనకి కష్టాలు వస్తూ ఉంటాయి, అంత ఒక్కలాగా ఎప్పుడు ఉండదు. కానీ దానిని మనం ధైర్య సాహసాలతో ముందుకి ఇంకా భగవంతుని తలుచుకుంటూ భగవత్తత్వాన్ని గుర్తిస్తూ వెళ్తూ ఉంటే ఏది ఇవేవి మనని బాధ పెట్టలేవు. కదిలేదేది నిజం కాదని కదలనిదొక్కటి ఉన్నదని ఆ కదలనిదే ఈ కదిలే వాటిని కదిలిస్తోందని గ్రహించుకో. కదలకుండా ఉండి అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మకి ఇక కదలడానికి స్థానం ఎక్కడుంది? కానీ కదిలిస్తోంది. ఎందుకని? మనందరినీ సృష్టించాడు కాబట్టి కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ దీనికి ఆధారమేది? కదలకుండా ఉండబట్టే. భూమి కదలటలా, స్వామి మొన్నే చెప్పారు, భూమి కదలటలా, మనం కదులుతున్నాం. కానీ అది కదిలినా కూడా కదలనట్టుగానే కనిపిస్తుంది. అది కూడా మనతో పాటు కదిలింది అనుకోండి, మనం ఎప్పుడో పడిపోయేవాళ్ళం. అందుకని కదలనిది ఒక్కటి ఉన్నదని ఆ కదలనిదే ఈ కదిలే వాటిని కదిలిస్తోందని గ్రహించుకో. మేలుకో, తెలివి తెచ్చుకో, గమ్యం వరకు దూసుకుపో. అందుకని మనది మూన్నాళ్ళ ముచ్చటే మన జీవితం అనేటువంటిది. కానీ అవకాశం మనకి చాలా ఇచ్చాడు భగవంతుడు. అలా అని ఇప్పుడు నిద్రపో, చాలా కాలం గడిపేసుకుని వచ్చాం మనం. ఇప్పుడైనా మన జాగ్రత్తని మనం తీసుకుని మహాత్ములు చెప్తున్నటువంటి బోధని మన మనసులో రికార్డు చేసుకొని అదే మనమై ఉన్నది. మనం చదువుకోవాల్సింది, మనం గుర్తుంచుకోవాల్సింది, మన జీవితం నడవాల్సింది మహాత్ముల యొక్క బోధామృతం, గురు బోధ శ్రవణం. అటువంటిది మనం గుర్తించితేనే ఏమన్నారు, గురుతత్వం ఆత్మ కనుగొనకున్న కలుగునే నిరతిశయమైన పరమ పదం. అది ఆ పదాన్ని పొందడం కోసం మనకి జీవితాన్ని ప్రసాదించాడు. మనం ఇన్ని భిన్న భిన్న రూపాలు కాదు, ఇదంతా ఉన్నది అభేదమైనటువంటి అభిన్నమైనటువంటిది ఒక్కటే. అటువంటి పరమాత్మ స్వరూపం తానై ఉన్నాడు. పోయేటువంటిది దేహమే, ఒకనాడు వస్తుందేమో మరొకనాడు పోయినట్టుగా కనిపిస్తోంది. కానీ మనలో ప్రకాశిస్తున్న ఆత్మ మాత్రం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నది, శాశ్వతమై ఉన్నది. అటువంటి పరమాత్మ అయినటువంటి గురు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనమందరం పొందాలని మహాత్ములందరి దివ్య చరణారవిందములకు మనం శిరస్సు వంచి నమస్కరిస్తూ అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించువాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యము, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్ నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు, సర్వదా జగన్మాత జగన్నాథుడు మనని అనుగ్రహించుగాక. హరే ఓ.